మాస్టర్ జ్వాలాగులు గారు ఇచ్చిన కాస్మిక్ ఫైర్ అర్థం చేసుకునే భాగంలో మూడు రకాల ఫైర్స్ ఎలాగుంటాయి కిందసారి చెప్పుకున్నాం. దీంట్లో ఈ ఫైర్స్ లో ఫస్ట్ ఫైర్ ఏంటి, ఫైర్ బై ఫ్రిక్షన్, పావకాగ్ని. ఈ పావకాగ్ని ఎలా ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇవాళ కొంచెం దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. దాంట్లో అది ఎలా ఉంటుందంటే, ఒకటి శరీర ఉష్ణోగ్రత లాగా ఉంటుంది, బాడీలీ లేటెంట్ హీట్. లేటెంట్ హీట్ అని మనకు ఫిజిక్స్ లో ఎక్స్పెరిమెంట్ కూడా చేయిస్తారు, నీళ్లకి ఎంత ఉంటుంది టెంపరేచర్. అలాగా ప్రతి వస్తువులో కూడా ఎంతో కొంత టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి ఫైర్ బై ఫ్రిక్షన్ ప్రతి అణువులోనూ, ప్రతి మనిషిలోనూ, ప్రతి గోళంలోనూ, ప్రతి సూర్యుల్లోనూ ఉంటుంది. అన్నింటిలో ఒకలాగానే కామన్గా లేటెంట్ హీట్గా ఉంటుంది. రెండోది యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉన్నప్పుడు దాన్ని ప్రాణము అంటారు. ఈ ప్రాణం ఏదైతే ఉందో, యాక్టివ్గా ఉన్నది, అది ఫైర్ బై ఫ్రిక్షన్లో సెకండ్ ఆస్పెక్ట్. దాంట్లో ప్రాణాన్ని మన శరీరం అంతా కూడా వ్యాపింపచేయటానికి పదార్థంలో ఏ రకమైన దాని ఏమంటారు డెవలప్మెంట్ రావాలి, అవన్నిటికీ కూడా ఫైర్ బై ఫ్రిక్షన్ లేకపోతే పావకాగ్నియే ముఖ్యమైనది. ఈ పావకాగ్ని ఎక్కడ పనిచేస్తుందో మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్. ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్లో ఉన్న పదార్థం మీద పనిచేస్తుంది, అంతవరకు గుర్తుంటాడు. గుర్తున్న తర్వాత ఈ యాక్టివ్ పార్ట్ అయిన ఈ ప్రాణం ఈథరిక్ డబుల్ అని చెప్పుకుంటాం. అంటే ఈథరిక్ బాడీ, ఫిజికల్ బాడీ. ఈథరిక్ బాడీ ఎలా ఉంటుందో ఫిజికల్ బాడీ ఎగ్జాక్ట్గా రిప్లికే అనమాట, అలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు గణపతి విగ్రహం కొన్నాం అనుకోండి, మేము వినాయక చవితున్నాడు, ఒక పాత ఉంటుంది వినాయకుడిది, ఒక మూస పాత ఉంటుంది, దాంట్లో మట్టి ఎక్కొట్టి బయటికి తీస్తే వినాయకుడి మొహం తొండం అవన్నీ క్లియర్గా ఎన్ని తీసినా అలా వచ్చేస్తూ ఉంటాయి. అలాగా అలాగా ఈ ఈథరిక్ బాడీ ఎలా ఉంటే ఫిజికల్ బాడీ అలా ఉంటుంది. ఈథరిక్ బాడీలో మార్పు వచ్చినటువంటి ఫిజికల్ బాడీలో మార్పు వస్తుంది. అందుకని కొంచెం మనం ఇది వరకు చెప్పుకున్నా కూడా ఈ కాస్మిక్ ఫైర్ సందర్భంగా ఈథరిక్ బాడీ గురించి తెలుసుకోవాలి. అదేంటి, ఇట్స్ ద మౌల్డ్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ, అచ్చు వస్తాం అంటాం. అలాగా ఫిజికల్ బాడీకి ఒరిజినల్ అనమాట అది అచ్చు. ఆ అచ్చులో పదార్థం గుచ్చి అదే కొట్టి బయటికి తీసామనుకోండి, ఎలాగైతే గణపతి విగ్రహం లేకపోతే ఇంకో ఏనుగు విగ్రహం అలా వస్తాయి బొమ్మలు, అలాగే ఫిజికల్ బాడీ వస్తుంది. ఆ మౌల్డ్లోకి మ్యాటర్ వెళ్ళి దాని తగ్గట్టుగా ఈ ఫిజికల్ బాడీ కనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఈ భౌతిక దేహాన్ని నిర్మించేదంతా కూడా ఈ ఈథరిక్ బాడీ. అలాగే ఇది ఒక సాలిగూడు ఎలాగైతే ఉంటుందో, వెబ్ నెట్వర్క్ ఎలా ఉంటుందో, అలాగా నాలుగు రకాల ఈథర్స్ తోటి, ఫిజికల్ యాస్ట్రల్ వైటల్ మెంటల్, ఈ నాలుగు రకాల ఈథర్స్ తోటి ఇది తయారై ఉంటుంది. ఎప్పుడు కూడా తయారయ్యి ఇది ఏం చేస్తుందంటే ప్రాణ ప్రవాహాలకి వాహికగా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఈథరిక్ బాడీలో ఉన్న ఈ నాలుగు రకాల ఈథర్స్తో తయారైన ఈథరిక్ బాడీ మొత్తం కూడా నాడులు ఉంటాయి. ఆ నాడుల ద్వారా ఎలాగైతే కరెంటు కాపర్ వైర్స్ లేకపోతే సిల్వర్ వైర్స్ ఇలా వైర్స్లోంచి ట్రావెల్ చేస్తుందో, అలాగే మనకు ఈథరిక్ బాడీలో ఉన్న ఈ నరాల గుండా ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి నరాల గుండా ఎలా ప్రవహిస్తుందో దానికి తగ్గట్టుగా మన హస్తం అంటే అరచేతిలో గీతలు ఉంటాయి. ఆ గీతలు ఎంత ఫైన్గా ఎంత సన్నగా నాజుగ్గా మంచి గులాబీ రంగులో ఉంటాయో అంత ప్రాణశక్తి బాగా పరిగెడుతున్నట్టు. అలాగే ఇదేం చేస్తుందంటే ఆ ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈథరిక్ బాడీ నెట్వర్క్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాణశక్తి ప్రవాహం వల్ల దాంట్లో రోటరీ మోషన్ ఏర్పడుతుంది. అంటే మనకు ఫ్యాన్ ఉందనుకోండి, సీలింగ్ ఫ్యాన్ ఉంది, గిర్రం తిరుగుతుంది. సీలింగ్ ఫ్యాన్ గిర్రం తిరగాలంటే ఏం చేయాలి, దాంట్లో కరెంట్ వెళ్ళాలి. అది ఎక్కడికి వెళ్తుంది, లోపల కాయిల్స్ ఉంటాయి. ఆ కాయిల్స్లోకి వెళ్ళేసరికి కరెంటు దీంట్లో దాంట్లోకి దాంట్లో దాంట్లోకి అలాగ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రవహించేసరికి అది ఎలా ప్రవహిస్తుందో దానికి తగ్గట్టుగా దాన్ని తిప్పుతూ ఉంటుంది. ఎలాగైతే ఒక సీలింగ్ ఫ్యాన్ రోటరీ మోషన్ వచ్చిందో, ఎలాగైతే ఒక మిక్సీ వేసామనుకోండి గిర్రం తిరుగుతాయి బ్లేడ్స్, అది గిరగిరా తిరగటానికి అన్నిటికీ అన్నిట్లోనూ ఒకటే రకమైన ప్రిన్సిపల్. ఆ రోటరీ మోషన్ ఎలాగైతే మనం ఒక ఫిజికల్ అపరేటస్లో తయారు చేస్తున్నామో అలాగే శరీరంలో కూడా ఈథరిక్ బాడీలో ఉన్న ఈ వెబ్వర్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్లోకి ప్రాణశక్తి ప్రవేశించగానే దాంట్లో రోటరీ మోషన్ వస్తుంది. ఒక మనిషిలో అయినా అలాగే వస్తుంది, ఒక అణువులో అయినా అలాగే వస్తుంది, ఒక ఒక గ్రహం అంటే కుజగ్రహం చంద్ర ఇలా గ్రహాల్లో అయినా వస్తుంది, అలాగే సూర్యుడులో అయినా వస్తుంది. సూర్యుడు అనే ఒక గ్రహం అనుకుంటే సూర్యుడిలో కూడా అలాగే వస్తుంది. ఇదంతా కూడా ఎక్కడ చెప్పుకున్నా కూడా మొత్తం అంతా కూడా మ్యాటర్కి సంబంధించిందే, మైండ్కి కానీ స్పిరిట్కి కానీ సంబంధించింది కాదు. అంటే ఆత్మకిను మనస్సుకి సంబంధించింది కాదు. ఈ ఫైర్ వైబ్రేషన్ పావకాగిని మొత్తం కూడా భౌతికమైన పదార్థానికి సంబంధించింది. ఈ ప్రాణశక్తి ప్రవాహాలన్నీ కూడా భౌతిక పదార్థం మీద ప్రభావం చూపిస్తాయి. భౌతిక పదార్థం మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఆ పదార్థం ఆరోగ్యంగా ఉందా లేదా అనారోగ్యంగా ఉందా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఈథరిక్ నెట్వర్క్ ఎలాగైతే ఉందో ఆ నెట్వర్క్ లాగా ఫిజికల్ బాడీ ఉంది. ఈథరిక్ నెట్వర్క్లో ప్రాణ ఫ్లో ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంటే ఫిజికల్ బాడీ కూడా బాగుంటుంది. కాబట్టి ఈథరిక్ బాడీలో కనుక ఆ నెట్వర్క్లో కనుక ఎక్కడైనా ముళ్ళు కానీ ఎక్కడైనా కానీ బ్లాక్స్ కానీ వచ్చాయనుకోండి, అప్పుడు ప్రాణశక్తి అక్కడ ఫ్రీగా ఫ్లో అవ్వదు. కాబట్టి మనకు ఫిజికల్ బాడీలో ఆ పార్ట్లో అనారోగ్యం వస్తుంది. ఈ ఈసోట్రిక్ హీలింగ్లో చెప్పే కొన్ని చాలా వరకు రేకి వాళ్ళు అలాగే ప్రాణ చికిత్స వాళ్ళు తీసుకుంటారు, ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు, అవన్నీ ఈసోట్రిక్ హీలింగ్లో మాస్టర్ జ్వాలాకులు ఇచ్చారు. వాటిని ఉపయోగించి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ ఈథరిక్ బాడీలో ఉన్న బ్లాక్స్ ఎక్కడెక్కడైతే కరెక్షన్స్ చేయాలి అవి చేసి ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రాణ ఇన్ ద ఈథరిక్ బాడీ ఎస్టాబ్లిష్ చేస్తారు. చేసేసరికి ఏమవుతుంది, ఈ ఫిజికల్ బాడీలో అవి రిఫ్లెక్ట్ అయ్యి భౌతిక శరీరానికి ఆరోగ్యం వస్తుంది. ఎక్కడొచ్చింది? మందర ఈదరికి బాడీలో వచ్చింది. సో ఈ ప్రాణిక్ కెమినేషన్స్ అన్నీ కూడా ఈ ఈదరికి బాడీలో ఒక చోటకి రావటం, అంటే ఫోకస్ చేస్తాం అనుకోండి, మనం లైట్ ఒక చోట వేసాం అనుకోండి, బాగా ఎక్కువ లైట్ పడేటట్టు ఫోకస్ చేసాం, అలాగే ఈ ప్రాణశక్తులు అన్ని ఒక చోట ఫోకస్ అవ్వడం, అలాగే నా ప్లానెట్ నుంచి సూర్యుడి నుంచి రిసీవ్ చేసుకోవటం, అవన్నీ కూడా భౌతిక పదార్థం మీద ప్రభావం చూపిస్తాయి. ఈ ఇవన్నీ కూడా ఈదరికి బాడీకి సంబంధించిన పనులు అనమాట. అసలు ఈదరికి బాడీ ఏం చేస్తుంది, ఈదరికి బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం. ఎందుకు? ఈ పావక అగ్ని అనేది యాక్టివ్ పార్ట్ ప్రాణం కాబట్టి ఆ ప్రాణం ఈ ఈదరికి బాడీ ద్వారానే మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఈ ఈదరికి బాడీ ఒక చిన్న అడ్డుగోడలాగా పనిచేస్తుంది. అడ్డుగోడ అంటే అర్థం ఏంటి? అది అడ్డంకి అనమాట. అడ్డంకి అంటే ఎగ్జాక్ట్ అడ్డంకి కాదు, కానీ ఒక ఐటమ్ పెట్టాం అనుకోండి, ఒక తెర వేసాం, పెద్ద హాల్ ఉంది, మధ్యలో తెర కట్టాం, అంటే ఏంటి, దాన్ని డివైడ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం అది అవతల ఏముందో కనబడకుండా చేస్తుంది. అది దాటి వెళ్తే తప్ప అవతల ఏముందో తెలియదు. అలాగే ఈ ఈథరిక్ బాడీ ఫిజికల్ బాడీకి యాస్ట్రల్ బాడీకి మధ్యలో ఒక బ్యారియర్గా ఉంటుంది, రెండు కలవకుండా బ్యారియర్గా ఉంటుంది. మనం ఎంతసేపు ఆ ఫిజికల్ బాడీ నుంచి ఈథరిక్ బాడీకి, ఫిజికల్ ఈథరిక్ నుంచి యాస్ట్రల్కి, యాస్ట్రల్ నుంచి అలా మెంటల్కి, లేదా మధ్యలో వైటల్ మెంటల్కి ఆ పైన అలాగ మనం ధ్యానంలో ముందరికి వెళ్ళాలంటే ఈ బ్యారియర్ని దాటాలి. ఈ బ్యారియర్ని దాటానికి ధ్యానం ఒక్కటే. సో బ్యారియర్ దాటాలంటే ధ్యానం చేయాలి. బ్యారియర్ ఎందుకు దాటాలి? ఈథరిక్ బాడీలో ఉన్న ప్రాణశక్తి అంతా కూడా వైటల్ బాడీలోకి. ఇప్పుడు షిరిడి సాయి ఆయన ధ్యాన విధానం చెప్తారు, నాలోని శక్తి మొత్తాన్ని కళ్ళల్లోకి తెచ్చుకున్నాను, నా గురువుని చూస్తూ కూర్చున్నాను. అలాగా మనలో ఈ శక్తి అంతా ఎక్కడ ఉంటుంది? భౌతిక శరీరానికి సంబంధించిన ప్రాణం అంతా ఎక్కడ ఉంటుంది? ప్రాణాలన్నీ మనం మనస్సులోకి లీనం చేయాలి, మనస్సు నుంచి బుద్ధిలోకి, బుద్ధి నుంచి ఆత్మలోకి. అలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలంటే అలాగా ఫిజికల్ అంటే ఇక్కడ ఈదరిక్ డబుల్కిను యాస్ట్రల్కి మధ్యలో, ఫిజికల్కి యాస్ట్రల్కి మధ్యలో, సారీ, ఈదరిక్ బాడీ ఒక బ్యారియర్గా ఉంటుంది కాబట్టి ఆ బ్యారియర్ దాటితేనే మనం ఈ సాధనలో ముందరకు వెళ్తాం కాబట్టి ధ్యానం ద్వారా మాత్రం ఈ బ్యారియర్ని దాటగలము. బ్యారియర్ దాటడం అంటే ఏంటి? ఇప్పుడు పెద్ద నది అడ్డొచ్చిందనుకో, ఏం చేస్తాం? ఏదో పడవో లేకపోతే ఇంకోటో ఏదో తీసుకుని ఆ నదిని దాటి అవతలలోకి వెళ్తాం. అంటే వీ వాంట్ టు రీచ్ యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ బాడీ రీచ్ అవ్వాలి. ఎక్కడి నుంచి? ఫిజికల్ బాడీలో పనిచేస్తున్న ప్రజ్ఞ అంతా కూడా అక్కడి నుంచి యాస్ట్రల్ బాడీలోకి వెళ్ళిపోవాలంటే మధ్యలో అడ్డు చిన్నగా ఇబ్బంది పెట్టేది, ఇబ్బంది అనకూడదు యాక్చువల్గా, బ్యారియర్. అది ధ్యానం ద్వారా మనం దాన్ని దాటగలం. ఎలాగైతే ఒక పడవ ద్వారా నదిని దాటుతామో అలాగే ధ్యానం అనే దాని ద్వారా మనం ఫిజికల్ బాడీలో పనిచేస్తున్న ప్రజ్ఞని యాస్ట్రల్ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోగలం. యాస్ట్రల్ బాడీ నుంచి వైటల్ బాడీ, అక్కడి నుంచి మెంటల్ బాడీలోకి చేసుకోగలం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈథరిక్ బాడీ ఈజ్ ఎ బ్యారియర్ బిట్వీన్ ఫిజికల్ అండ్ యాస్ట్రల్. అది ఆ తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే, ఈ భూమి నుంచి కానీ సూర్యుడి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే పావక అగ్ని ఏదైతే ఉందో, యాక్టివ్ పార్ట్ ప్రాణ అనేది ఏదైతే ఉందో, దాన్ని ఈథరిక్ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. మెంటల్ బాడీ రిసీవ్ చేసుకోదు, ఈథరిక్ బాడీయే రిసీవ్ చేసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈథరిక్ బాడీ ఎక్కడ ఎవరెవరికి ఉంటుందంటే, సూర్యుడికి ఉంటుంది, ఒక గోళానికి ఉంటుంది, ఒక మనిషికి ఉంటుంది, ఒక యాటమ్కి ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది. ఇక్కడ కిర్లియన్ ఫోటోగ్రఫీ తీసినప్పుడు ఇది పడుతుంటుంది, యాక్చువల్గా ఈథరిక్ బాడీ పడుతుంటుంది. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీని సైంటిఫిక్గా వాళ్ళు చూపించారు, బాగుంది. ఆకులు పోసేసినా ఇంకా ఆకు కనిపిస్తుంది, అలాగే ఎవరికన్నా కాలో చెయ్యి ప్రాబ్లం వచ్చి తీసేస్తే ఇంకా చెయ్యి అలాగే కనిపిస్తుంది, ఇలాంటివన్నీ చెప్తారు. ఎందుకంటే ఈథరిక్ బాడీలో ఉంటుంది ఆ చెయ్యి, భౌతిక దేహంలో ఉండదు. కానీ ఈ రకాలవన్నీ ఉన్న దాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోవడం ఇంకా బాగా చేయట్లేదు. ఇక్కడ సౌర కుటుంబంలో అంటే సూర్యుడికి సంబంధించినంత వరకు సెంట్రల్ స్పిరిచువల్ సన్ ఎవరైతే ఉన్నాడు, అంటే సూర్య ఆత్మ, మనిషి శరీరము, మనిషి మనస్సు, అలాగే మనిషి అంటే ఆత్మ, జీవుడికి ఒక మనస్సు, అతనికి ఒక శరీరం ఎలాగైతే ఉందో అలాగా సూర్యుడు అంటే ఆత్మస్వరూపుడైన సూర్యుడు, ఆయనకి మనస్సు, ఆయనకి దేహం, అలా మూడు అక్కడ కూడా. ఆ మూడిట్లో సూర్య స్వరూపుడైన ఆత్మస్వరూపుడైన సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నుంచి సౌర కుటుంబం మొత్తంలో పదార్థం ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ అంతటికీ ప్రాణాన్ని పంపిస్తూ ఉంటాడు. ఆ ప్రాణం అనంతంగా ఉంటుంది కాబట్టి ఈ సృష్టిలో అయిపోవటం అంటూ ఉండదు. ఏదో పెట్రోల్ అయిపోతుంది లేదా బొగ్గు అయిపోతుంది, భూమిలో ఇంతకాలమే వస్తుంది, సూర్యుడు కూడా శక్తిని 1,000,000,000 ఇస్తాడు తర్వాత గోవింద, ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి ఉండవు. అనంతమైన ప్రాణం ఎక్కడ ఉంటుందో అక్కడంతా సమృద్ధి ఉంటుంది. సమృద్ధి శక్తి, సమృద్ధి సద్భావనలు. సమృద్ధి మనకు రావాలంటే ఏం చేయాలి? అనంతమైన ప్రాణాన్ని మనం ఆహ్వానించాలి. అనంతమైన ప్రాణం ఎక్కడుంది? ఆత్మస్వరూపుడైన సూర్యుడి దగ్గర నుంచి సౌర కుటుంబంలో ఆయన రింగ్ పాస్ నాట్ అంతవరకు ఉంటుంది. రింగ్ పాస్ నాట్ అంటే ఏంటి? మన ప్రభావం అన్నమాట. ఒక వ్యక్తి యొక్క ప్రభావం, మెంటల్ బాడీ ఎంత విస్తృతంగా ఉంటే అతని ప్రభావం అంత ఉంటుంది. సపోజ్ ఈ భూమి అంతా మన మెంటల్ బాడీ విస్తరించింది అనుకోండి, అతని రింగ్ పాస్ నట్టు భూమి మొత్తం, లేకపోతే గ్రహాలు కూడా కలిసి అనుకోండి అతని రింగ్ పాస్ నట్టు గ్రహాలు కూడా. అలాగే సూర్యుడు రింగ్ పాస్ నట్టు ఏంటంటే సౌర కుటుంబం మొత్తం ఆయన కంట్రోల్లో ఉంటుంది, ఆయన ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది. సో మనం సాధన చేసుకోవడానికి ఇక్కడ ఈథరిక్ బాడీ ప్రాణాన్ని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కడి నుంచి అనంత ప్రాణం వస్తుందో మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ప్రాణాన్ని రిసీవ్ చేసుకుంటారు అంటే ఒక వ్యక్తి ఎవరికైనా సరే వాళ్ళ ఈథరిక్ బాడీ ప్రాణాన్ని రిసీవ్ చేసుకుంటుంది అని గుర్తు ఉండాలి. ఇప్పుడు ఈ ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మస్వరూపుడైన సూర్యుడి నుంచి వస్తుంది. కాబట్టి ఆత్మస్వరూపుడైన సూర్యుడి నుంచి మహాప్రాణాన్ని, అనంతమైన ప్రాణాన్ని నేను ధారణ చేసుకుంటున్నాను. ఆ గాయత్రి చిత్రావళిలో వస్తుంది ప్రాణాగ్ని ఒకటి, ప్రాణస్వరూపమైన ఒక దేవమాతగా జగన్మాత మనకు గాయత్రి కనిపిస్తుంది. ఆ రకంగా గాయత్రి మంత్రం చేస్తూ ఆత్మస్వరూపుడైన సూర్యుడి నుంచి మహాప్రాణాన్ని నేను ధారణ చేసుకుంటున్నాను అన్నాం అనుకోండి, అప్పుడు ఏమిటంటే అంత సమృద్ధి. అంటే ఒక రొట్టె ఇచ్చి 10 మందికి పెట్టమన్నాం అనుకోండి, ఆ రొట్టె 10 మంది కాదు, 100 మంది కానీ 1,000 మంది కానీ ఒక రొట్టె పెడుతూ ఉండడం ఎలాగ వెళ్ళిపోతుంటుంది? చేతిలో ఒక రొట్టె ఉంటుంది. అన్నపూర్ణ అనుగ్రహం అని అంటారు. అన్నపూర్ణ అనుగ్రహం అంటే ఈ మహాప్రాణం ఎక్కడుంటే అక్కడ సమృద్ధి ఉంటుంది. అన్న సంతర్పణ చేస్తారు కొన్ని, అన్న సంతర్పణ చేసేవాడు ఇప్పుడు ద్రౌపది ఉంది, అక్షయ పాత్ర ఉంది, అలాగన్నమాట. ఇది కూడా ఈ మహాప్రాణం ఎక్కడుంటే అక్కడ అంత సమృద్ధి, వాళ్ళకి లోటు అనేది ఉంటుంది. ఇది అయిన తర్వాత ప్లానెట్, ఈ ప్లానెట్ ప్రాణాన్ని రిసీవ్ చేస్తుంది. ఈ ప్లానెట్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయి ప్రతి ప్లానెట్కి, అలాగే మనిషి కూడా నార్త్ పోల్, సౌత్ పోల్. నార్త్ పోల్ సహస్రారం, సౌత్ పోల్ మూలాధారం, తల లేకపోతే కాళ్ళు అలాగా ఇలాగని అనుకోవచ్చు. కానీ మెయిన్గా తల మూలాధారం అంటే వెన్నుపూస, మన వెర్టెబ్రల్ కాలం వెన్నుపూస ఉండాలి. ఆ ఎండ్ ఈ ఎండ్ మనకు ఉత్తరం తలకాయ, దక్షిణం మూలాధారం, అలాగే భూమికి కూడా నార్త్ పోల్ ఉంది, సౌత్ పోల్ ఉంది. ఈ సూర్యుడి నుంచి ఏ శక్తి అయితే మహాప్రాణం అయితే బయటకు వస్తుందో అది భూమి యొక్క నార్త్ పోల్, ఉత్తర ధ్రువం రిసీవ్ చేసుకుంటుంది. దాంట్లో నుంచి భూమికి అక్కర్లేనివన్నీ సౌత్ పోల్ నుంచి వదిలేస్తుంటుంది. అలాగే మనం కూడా సూర్యుడి నుంచి ప్రాణాన్ని, అనంతమైన ప్రాణాన్ని మనం సహస్రారం ద్వారా మనలోకి రిసీవ్ చేసుకోవచ్చు, మనలో అక్కర్లేని వల్ల మూలాధారం ద్వారా బయటకు వదిలేయచ్చు. ఇది సాధనకు సంబంధించిన ఒక విశేషం. ఇక్కడ బాగా గమనిస్తే పతంజలి యోగ సూత్రాల్లో 3 రకాల ముఖ్యమైన ధ్యానాలు చెప్తారు, చాలా ఉన్నాయి. దాంట్లో 1 సూర్యుడిని ధ్యానం చేయడం, 2 చంద్రుడిని ధ్యానం చేయడం, 3 ధ్రువుణ్ణి ధ్యానం చేయడం. ధ్రువము అంటే ఈ మొత్తం అంతా సూర్యుడు, ఈ సూర్య మన సూర్యుడు, మన సూర్యుడు 12 సూర్యుడిలో ఉన్న ఒక కుటుంబంలో ఒక సభ్యుడు, ఇలాంటి వాళ్ళు ఇంకో 11 మంది, అంటే మొత్తం కలిపి 12 మంది. వీళ్ళంతా ఈ సూర్యుడు అందరు కలిసి అలా గిరగిరా తిరుగుతుంటారు. ఎవరు చుట్టూ? సప్తమహర్షులు, ప్లీయడ్స్, సప్తమహర్షులు వీళ్ళందరూ కలిసి ఇంకా ధ్రువం చుట్టూ తిరుగుతుంటారు, పోల్ స్టార్. ఈ ధ్రువం చుట్టూ తిరుగుతుంటే ఆ ధ్రువం మనకు భాగవతంలో ధ్రువుడు అనమాట, ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఈ కథలు చెప్పుకుంటాను కదా, దాంట్లో ధ్రువుడు. ఆ ధ్రువుడు ఎలాగైతే నిశ్చలంగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, ఆయన చుట్టూ ఈ లోకాలన్నీ తిరుగుతుంటాయో, అలాగా మనలో కూడా ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయంలో మనలో కూడా సప్త మహర్షులు ఉన్నారు, మనలో సూర్య చంద్రాదులు ఉన్నారు, మనలో గ్రహగోళాలు అన్నీ ఉన్నాయి, మనలో కూడా నక్షత్రాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనలో ఒక ధ్రువం చుట్టూ తిరుగుతుంటాయి. మనలో ధ్రువం ఉన్నది, మనలో ధ్రువుడు ఉన్నాడు, ఆ ధ్రువుడు కదలడు, మిగతావన్నీ కదులుతాయి. సో మనం కదిలేది ఒకడు, కదలంది ఒకడు అని రెండు గుర్తుపెట్టుకోవాలి. కదిలేది ఎవరు, కదలంది ఎవరు, రెండు ఆకాశమే. ఇప్పుడు ఉపనిషత్తులో భగవంతుడి గురించి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది, భగవంతుడు కదలడు, భగవంతుడు కదులుతాడు, భగవంతుడు అంతరా వ్యాపించున్నాడు, ఇలాగా డిస్క్రిప్షన్ ఉంటుంది. దానికి ఏంటంటే ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకుంటే ఆ గ్లాసులో నీళ్లు మనం చేత్తో పట్టుకుని లేదా టేబుల్ మీద పెట్టి చూస్తున్నాం అనుకోండి, ట్రాన్స్పరెంట్ గా ఉన్న గ్లాసు ఇంకా గ్లాసు, దాంట్లో నీళ్లు కదులుతున్నాయంటే కదలుతున్నాయి, అలాగే ఉన్నాయి, నా చలతి కదలవు. కానీ సైంటిఫిక్ గా చూస్తే దాంట్లో అణువులు అటు ఇటు ఇటు కదులుతుంటాయి, అట్ ది సేమ్ టైం అది కదులుతుంటుంది, అట్ ది సేమ్ టైం మనకు కదలనట్టుగా కనిపిస్తుంది. అలాగే ఆకాశం కూడా కదలనట్టు ఉంటుంది, కదిలినట్టుగా ఉంటుంది. కదలని ఆకాశం అంటే ఏంటి, ఒకటి ఏదైనా సరే గిరగిరా తిరుగుతుంది అనుకోండి, ప్రాణ శక్తి వల్ల పదార్థంలో రోటరీ మోషన్ వస్తుంది అని మనకు కాస్మిక్ వైర్లో జ్వాలాగుల మహర్షి చెప్తున్నారు. ఈ రోటరీ మోషన్ వస్తూ ఉంటే ఎలాగైతే తిరగలు పట్టుకుని గిరగిరా తిప్పుతున్నామో, మధ్యలో కదలకుండా ఒకటి ఉంటుంది, చిరగలి పైన ఉన్న రాయి గిర్రం దేని చుట్టూ తిరుగుతుంది, మధ్యలో ఒక కర్ర ఉంటుంది దాని చుట్టూ తిరుగుతుంది, ఆ కర్ర కదలదు, ఇంకో పీడి పట్టుకుని మనం గుండ్రంగా తిప్పుతుంటాం. అలాగా మనలో కూడా ఉన్నవన్నీ కూడా సహస్రారం నుంచి మూలాధారం వరకు ఒక ఇరుసు ఉంది, ఇరుసు యాక్సిస్, యాక్సిస్ లో యాక్సిస్ చుట్టూ అన్ని తిరుగుతుంటాయి, మనం దాన్ని ఎప్పుడు గమనించుకోవాలి. ధ్రువుడు ధ్యానం అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పింది అది. అక్కడ వెన్నుపాములో, వెన్నుపూసలో ఇంకా లోపలికి వెళ్తే వెన్నుపాము, ఆ వెన్నుపాములో తామర పుష్పం ఉందనుకోండి, దానికి ఒక పెద్ద తూడు ఉంటుంది కాడ, ఆ కాడ ఏదైతే ఉందో తామర కాడ, అది మనం కట్ చేసి చూస్తే అంటే తామర పువ్వులా తీసేసామనుకోండి, దాంట్లో చిన్న 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 చిల్లులు ఉండి పైనుంచి కింద వరకు ఇలాగా ఫోర్స్ అదే సన్న గొట్టాలంటే ఉంటాయి, ఆ గొట్టాల ద్వారా నీళ్లు పైకి పుష్పానికి వెళ్తుంటాయి అనమాట, చెరువులో నీళ్లు. అలాగ సన్న రంధ్రాలుండి సన్నటి దారాలాంటి గొట్టాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే వెన్నుపాములో కూడా బ్రహ్మనాడి ఇంకా చిత్రిణి ఇలాంటి పేర్లున్న నాడులు ఉన్నాయి. ఆ నాడులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కదలని, అస్సలు దాని చుట్టూ ఇవన్నీ తిరుగుతాయి, అది అలా స్థిరంగా ఉంటుంది, అది ఏదైతే ఉందో ఆ ఆకాశం అది నేను అని ధ్యానం చేయాలి. ఆ రకంగా ధ్రువుడు ధ్యానం చేస్తే మనకున్న అన్ని రకాల సంశయాలు పోతాయి, ఏ పుస్తకం చూడక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, మనలోంచి మనకు అంటే భగవంతుడు ప్రతి ఒక్కడి హృదయంలో ఈశ్వరుడుగా ఉన్నాడు. ఈశ్వరే హృదయే హృదయార్జున తిష్టతి, హృదయ దేశే అర్జున నేను తిష్టతి కూర్చుని ఉన్నాను, హృద్దేశే అర్జున తిష్టతి, ఎక్కడైతే మన హృదయంలో ఉన్నాడో భగవంతుడు, ఆ భగవంతుడు ఇంక చెప్పటం మొదలు పెడుతూ ఉంటాడు మనకు. సో మన ధ్యానంలో సాధించాల్సింది ఆ రకంగా ధ్రువుడు ఎప్పుడైతే మనం ధ్యానం చేసి పట్టుకున్నామో మనకున్న రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, గ్రంథభేదనం జరిగిపోతుంది, జరిగిపోయి అన్ని సంశయాలు ఎగిరిపోతాయి. అక్కడికి ఏం సంశయాలు ఉండవు ఇంకా, నో అదేంటి ఇదేంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏముండవు, పని అంతే. ఈ కదలని ఆకాశం ఏదైతే ఉందో అది యాక్సిస్, దాన్ని ధ్యానం చేయటం వల్ల మనం ఆ అనంతమైన ప్రాణాన్ని మనం కూడా పట్టుకోగలము. జాగ్రత్తగా గమనిస్తే గాయత్రి మహావిజ్ఞానాన్ని గురువు గారు ప్రాణాయామం గురించి చెప్తూ ముక్కుతో గాలి పీల్చడం ఎలాగో, అలాగే సహస్రారం ద్వారా ప్రాణశక్తిని తీసుకోవడం గురించి చెప్తారు. ఒకసారి గాయత్రి మహావిజ్ఞాన్ని రిఫర్ చేయండి, ప్రాణమయ కోశంలో ఉంటుంది. నెక్స్ట్ మనిషిలో, ఇందాక గోళంలో చెప్పుకున్నాం, ఒక గోళం ఎలాగైతే నార్త్ పోల్ సౌత్ పోల్లో మహాప్రాణాన్ని రిసీవ్ చేసుకుంటుందో అలాగ మనిషి ఎలా రిసీవ్ చేసుకుంటాడు దీన్ని? మనలో హెల్త్ ఆరాగా కనిపిస్తుంది. ఇది హెల్త్ ఆరాగా కనిపించే ఈ స్థితి అంతా కూడా మహాప్రాణాన్ని మనిషి యొక్క స్ప్లీన్ సెంటర్ తీసుకొచ్చింది. ఈ స్ప్లీన్ సెంటర్ ఎంత ఆరోగ్యంగా ఉంటే, దాంట్లో బ్లాక్స్ లేకుండా ఉంటే మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటాడు. సో ఆసనాలు వేసేటప్పుడు మయూరాసనం అంటే రెండు మోచేతులు డొక్కల్లో పెట్టుకుని నెమలి లేకపోతే కోడి ఎలా నుంచుంటే అలా మనం ఇలాగా చేతుల మీద ఒక బల్లపరు పొట్టు చూసారు అలా సేవ్ ఒక బల్ల పరిస్థితి ఎలా ఉంటుంది, రెండు కాళ్ళు ఉన్న ఒక బల్లను ఊహించుకుంటే ఎలా ఉంటాం, నెమలను ఊహించుకుంటే చాలా అలా ఉంటాం అనమాట. అది చేస్తే అప్పుడు ఈ స్ప్లీన్ సెంటర్ స్ట్రాంగ్గా ఉంటుంది, అప్పుడు వాడికి మంచి ఆరోగ్యం. ఇది అయిన తర్వాత ఇప్పటికి 7 చెప్పుకున్నాం ఈ ఎదరిక్ బాడీ గురించి. చివరి ఇది ఏంటంటే 8th స్టేట్మెంట్, ఈ భౌతిక శరీరంలో ఉండాలనుకోవట్లేదు. ఎవరు? లోపల ఉన్న మనిషి జీవుడు. ఈ శరీరం చాలే నాకు ఇంకా అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ శరీరానికి అతన్ని కట్టి పడేసి ఉంచేది ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేస్తాడు. చేసేసి ఆ సహస్రారం ద్వారా బయటికి పోతాడు. అణువులో ఉన్న లేటెంట్ ఫైర్ ఏదైతే ఉందో అది మటుకుంటుంది. లేటెంట్ ఫైర్ ఉంటుంది అంటే లైటెంట్ ఫైర్ అవుతుందంటే ఏంటి, ముట్టుకుంటే మరి బాడీ వెచ్చగా ఉంటుందంటే అలా కాదు. లోపల ఏవైతే పర్మనెంట్ ఆటమ్స్ ఉంటాయో అవి ఇట్ క్యారీస్ ద లేటెంట్ హీట్ యాజ్ ఫైర్ బై ఫ్రిక్షన్గా లేటెంట్ హీట్ వాటిలో ఉంటుంది. ఈ 8 రకాల ఎదరక్ బాడీకి సంబంధించిన ఈ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకుంటే మనకు ఇవాడు చెప్పుకునేది ఇంకొంచెం బాగా ప్రొసీడ్ అవుతుంది. దాంట్లో ఏంటంటే ఈ భౌతిక శరీరంలో ఇందాక చెప్పుకున్నాం సార్ ఈ పావకాగ్ని ప్రాణస్వరూపంగా మనకు ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ బాడీస్లో ఉంటుంది. నిమ్న ప్రకృతి లేదా లోవర్ నేచర్, ఈ లోవర్ నేచర్కి సంబంధించిన అగ్రులు అన్నీ కూడా వ్యక్తి యొక్క మూలాధారంలో ఉంటాయి. ఈ మూలాధారం ఒక రకంగా ఫిజికల్ ప్లానెట్ ఎలాగైతే సన్ అని ఫిజికల్ ప్లానెట్ ఉందో అలాగ న్యాసం అంటే సూర్యుడు, భౌతికమైన సూర్యుడు ఎలాగో ఈ శరీరానికి మూలాధారం అలాగా అని అనుకోవచ్చు. అలాగా ఈ మూలాధారంలోకి ఏమవుతుందంటే మనం పీల్చుకుంటున్న ప్రాణం అంతా అక్కడికి వెళ్ళి అక్కడ కుండల్ని మనం పీల్చుకుంటున్నప్పుడు మనలో ప్రవేశించిన ప్రాణం ఏదైతే ఉందో అది కుండల్ని తీసుకుని అక్కడి నుంచి ఏం చేస్తుంది, స్ప్లీన్కి పంపిస్తుంది. స్ప్లీన్ నుంచి మిగతా చోట్లన్నిటికీ వెళ్తుంది అన్నమాట. సో కుండల్ని ఎంత బాగా పనిచేస్తూ ఉంటే దానికి మాస్టర్ సివివి గారు హార్స్ పవర్గా చెప్తారు. 3 హార్స్ పవర్ ఉంటే ఇంత, 2 హార్స్ పవర్ ఉంటే ఇంత, 3.5 హార్స్ పవర్ ఉంటే 99 బతుకుతాడు. ఇలాగైనా హార్స్ పవర్లో లెక్కలు చెప్తారు. ఆ హార్స్ పవర్ అలా పనిచేయడానికి కుండల్ని యాక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే మన శరీరంలో లేటెంట్ హీట్ కాకుండా యాక్టివ్ హీట్ ప్రాణస్వరూపంగా ఉంటూ అది కుండల్ని టచ్ చేసినప్పుడల్లా కుండల్ని ఏం చేస్తుంది, ఒక స్ప్రింగ్ నొక్కామనుకోండి, నొక్కితే మనని చెయ్యిని పైకి తోస్తూ ఉంటుంది. అలాగా మన ప్రాణం గాలి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడల్లా అది మూలాధారంలోని కుండల దగ్గరికి వెళ్తుంది, వెంటనే అది పైకి తంతుంది అనమాట. అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది వెంటనే ప్రాణం? స్ప్లీన్కి వెళ్తుంది. స్ప్లీన్ నుంచి అన్ని ఇంద్రియాలకి వెళ్తుంది. ఈథరిక్ శరీరంలో యాక్టివ్ పార్ట్ ప్లే చేస్తున్న ఫైర్ బై ఫ్రిక్షన్ యొక్క రూపమైన ప్రాణం పనిచేస్తూ ఉంటుంది. ఈ ఇది మన శరీరంలో లైట్ అండ్ హీట్ అంటే వెలుగు అలాగే వేడి. వెలుగు అంటే ఒక వ్యక్తిని చూసామనుకోండి అతని చుట్టూ ఒక ఆరా కనిపిస్తుంది రంగులు. రెండోది ఏంటంటే అతనిలో వేడి. ఈ వేడి గురించి చెప్తూ మనం ఎప్పుడన్నా వేడిని ఫీల్ అయ్యామంటే అగ్నియోగాన్ని పుస్తకం ఉంది మాస్టర్ మోరియా, అలాగే ఈ కాస్మిక్ ఫైర్ ఉంది మాస్టర్ జ్వాలాకులు ఇచ్చారు. ఇవి చదువుతుంటేనే కొందరికి వెళ్ళంతా చురచుర మంటలు వచ్చినట్టుగా ఉంటాయి, అది వేడి. నిప్పు దగ్గర వెళ్ళి కూర్చోక్కలేదు, ఈ పుస్తకంలో సీరియస్గా చదువుతున్నా కూడా ఒళ్ళంత మంటలు వస్తాయి. అలాంటి అనుభవం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ స్ప్లీన్ సెంటర్ ద్వారా సూర్యుడి నుంచి ఈ ఈథరిక్ బాడీ ప్రాణాన్ని గ్రహిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. దేనికి? ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా ఉండటానికి మాస్టర్ ఇది వరకు ఒక లెక్చర్లో చెప్పారు. ఒక సింపుల్ సూత్రం ఉంది, చేస్తే ఏ రోగం రాదు అది అందరికీ తెలుసు. ఎంతవరకు పాటిస్తాం అనేది అది వేరే విషయం. సమంకాయం శిరోగ్రీవం ధారయం నచలస్థిరం అని భగవద్గీతలో శ్లోకం. ఎన్ని రోగాలు రాకుండా ఉండాలంట ఎవరన్నా అనుకుంటే వాళ్ళు నిటారుగా కూర్చోరు ఎప్పుడు. సమంకాయం శిరోగ్రీవం అంటే రెండు పూస నిటారుగా ఉండాలి, మెడ తలకాయ ఒకే లైన్లో ఉండాలి, గూడు ఒకే లైన్లో ఉండాలి. అంటే ముందర గింజలా ఉంది కూర్చోవడం, వెనక్కి ఉండిపోవడం, లేకపోతే ఇష్టమైనట్టు కంప్యూటర్ ఆపరేట్ చేసేటప్పుడు రకరకాల పోజుల్లో ఉంటాం మనం. అలా కాకుండా స్ట్రైట్గా కూర్చోగలిగితే దానివల్ల ఏం జరుగుతుంది అంటే వెన్నుపూస సరిగ్గా అలైన్ అవ్వాలి. వెన్నుపూసలో మనకు మెడ దగ్గర ఒకటి, అలాగే మధ్య భాగం ఒకటి, చిట్ట చివరి భాగం ఒకటి, శాక్రం వెర్టెబ్రం ఇంకోటి మెడ దగ్గరది, ఇలాగ మూడు రకాలు. ఈ మూడు రకాలు కరెక్ట్గా అలైన్ అవ్వాలి. కరెక్ట్గా అలైన్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు కారు ఉందనుకోండి, అలైన్మెంట్ ఆఫ్ వీల్స్ అని చేస్తారు. అంటే నాలుగు టైర్లు సరిగ్గా ఒకే రకంగా ఒక లైన్లో పనిచేయాలి. ఇది ఒకటి అటు అటు ఒకటి ఇటు ఒకటి అలా కాకుండా. అంటే మనం మామూలుగా ఇప్పుడు ఇదివరకు సైకిళ్ళకి ఆట వచ్చిందనేవాడు, అంటే సైకిల్ తొక్కగా తొక్కగా కొంతకాలానికి ఏమవుతుందంటే రిమ్ వంగిపోతుంది, వంగిపోతే దాన్ని సరి చేస్తారు, అలైన్మెంట్ అనమాట. అలాగే ఈ వెన్నుపూస కూడా మనం ఇష్టమైనట్టు కూర్చోవడం, ఇష్టమైనట్టు పడుకోవడం, రకరకాల పోజులు అవి సరిగ్గా నాట్ అప్ టు ది మార్క్. అంటే అప్ టు ది మార్క్ అంటే ఆరోగ్యానికి వెన్నుపూస ఎలా ఉండాలో అలా కాకుండా ఉండటం అనుకుందాం. అలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లోకి వెన్నుముక తీసుకెళ్తే రోగాలు వస్తాయి. దాని ముందర అలైన్ చేయాలి. అలైన్ చేయటానికి మనకు హస్తపాదాసనం, సపోజ్ అలాగే శలభాసనం, అలాగే పశ్చిమోత్తాసనం, హలాసనం ఇలాంటివి ఉన్నాయనుకోండి, వెన్నుపూస బాగా ముందరకు వస్తుంది. పశ్చిమోత్తాసనం వేసాం, రెండు కాళ్ళు ముందరకు చేద్దాం, రెండు బొటన వేళ్ళతో రెండు చేతులతో రెండు బొటన వేళ్ళు పట్టుకున్నాం, మెల్లిగా కిందకి వంగి మోకాళ్ళ మధ్యలో తలబెట్టాలి. అప్పుడు ఏమైంది, వెన్నుపూస పూర్తిగా ఇలా ముందరకు వంగి. అలాగే హలాసనం వేసాం, అప్పుడు కూడా వెన్నుపూస ఇలా వంగుతుంది. అలాగే వెన్నుపూస వెనక్కి వంగే ఆసనం కూడా ఉంటాయి. చక్రాసనం వేసాం, చక్రాసనం వేస్తే వెన్నుపూస వెనక్కి వంగుతుంది. ఇవన్నీ కూడా అలాగే అర్ధమత్స్యేంద్రాసనం ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే, అర్ధమత్స్యేంద్రాసనంలో మనం ఇలా కూర్చుని వాళ్ళు ఇలా పక్కకి తిరుగుతాం ఒకవైపు, ఇంకోవైపు తిరిగినప్పుడు ఇలా తిరుగుతాం. సో రెండు వైపు నిలువుగా అన్ని వైపులా మనం వెన్నుపూసని సరి చేస్తాం. అందుకని ఆసనాల్లో జరిగేది ఏంటంటే వెన్నుపూస కరెక్ట్ అలైన్మెంట్ జరుగుతుంది. తర్వాత ఈ సమంకాయం శిరోగ్రీవం అయిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటి, స్ప్లీన్లో ఏమన్నా కంజెషన్స్ ఉన్నాయా, అంటే ఎక్కడన్నా ముడులు ఉన్నాయా. ఇప్పుడు ఎక్కడన్నా కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మళ్ళీ నొప్పి పుడుతుంది. ఎందుకు, అక్కడ కొంచెం దగ్గరకు వచ్చేసే అణువులు అవన్నీ ఎక్కడున్నా అక్కడ సర్దేయాలి, అప్పుడు ఏమవుతుందంటే నొప్పి రాకుండా. అలాగే స్ప్లీన్ సెంటర్లో ఏమన్నా కంజెషన్ అంటే ముడుచుకోవడం అలాంటివి ఏమైనా జరిగింది, అప్పుడు అది ఓపెన్ చేయాలి. ఆ స్ప్లీన్ హెల్దీగా ఉండాలి, స్ప్లీన్ సెంటర్. సో స్ప్లీన్ సెంటర్కి సంబంధించి జ్ఞానం మనకు ఉండాలి. సో స్ప్లీన్ సెంటర్ని బాగా స్టడీ చేయాలి. చేస్తే అప్పుడు మనం ఆరోగ్యాన్ని బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ మూడు ఏవైతే ఉన్నాయో, వెన్నుముకు సరిగ్గా అలైన్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వాలి, సమంకాయం శిరోగ్రీవం, ఆ తర్వాత స్ప్లీన్ సెంటర్లో ఏమైనా కంజెషన్స్ ఉన్నాయో పోగొట్టుకోవాలి, తర్వాత స్ప్లీన్ హెల్దీగా ఉంచుకోవాలి, ఈ మూడు చేస్తే మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నాం వేడి, ఆ వేడి ఏదైతే ఉందో, లైట్ అండ్ హీట్ అని చెప్పుకున్నాం సరే ప్రాణం గురించి, అది ఫ్రీగా సర్క్యులేట్ అవుతుంది. ఇలా ఫ్రీగా సర్క్యులేట్ జరగడం వల్ల ఏంటంటే క్రియాశక్తి బాగా పనిచేస్తుంది. క్రియాశక్తి అంటే ఫైర్ బై ఫ్రిక్షన్. బ్రహ్మ అంటే ఉత్పాదక, బ్రహ్మ అంటే సృష్టించేవాడే కదా. అంటే క్రియాశక్తి అంటే మనలో ఉన్న మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సద్భావనలు ఏవైతే ఉన్నాయో, అవి సరిగ్గా రావాలంటే క్రియాశక్తి కరెక్ట్గా పనిచేయాలి. ఎంతో మంచి మంచి ఉన్నతమైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ బాడీ సహకరించకపోతే చేసేది ఏమో. సో ఇదివరకు సోలార్ సిస్టంలో యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది బాగా మేజర్ పార్ట్ ప్లే చేసింది. కాబట్టి అప్పుడు హఠయోగం చాలా ముఖ్యం. ఆ హఠయోగంలో ఈ రకమైన అలైన్మెంట్, స్ప్లీన్ సెంటర్ని అడ్జస్ట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ సోలార్ సిస్టంలో ఏంటంటే మన గోల్ హఠయోగం కాదు, కానీ ఆరోగ్యం ఉంచుకోవాలి కాబట్టి ముఖ్యమైన ఆసనాలు వేయాలి. గురువు గారు అందుకని ప్రజ్ఞాయోగంలో కొన్ని ఆసనాలు ఇచ్చారు, ముఖ్యంగా ఆ ఆసనాలు రోజు వేసుకుంటాడు. ఇది అయిన తర్వాత ఇప్పుడు సోలార్ సిస్టంలో ఎయిమ్ ఏంటంటే పావకాగ్ని, పవమానాగ్ని, అలాగే శుచి, ఈ మూడు కలవాలి. ఈ మూడు కలవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది పావకాగ్నిని, పవమానాగ్నిని కలపాలి. అంటే మనలో ఉన్న ప్రాణశక్తిని మెంటల్ బాడీలో ఉన్న సోలార్ ఫైర్తో కలపాలి. మెంటల్ బాడీలో ఉన్న సోలార్ ఫైర్ తోటి ఈదరిక్ బాడీలోనూ ఫిజికల్ బాడీలో ఉన్న ప్రాణాన్ని లీనం చేయాలి. అంటే ప్రాణాలని మనసులో లీనం చేయాలి. ఆ తర్వాత ఆ రెండింటిని, ఎప్పుడైతే ప్రాణం మనసులో లీనం అయిందో అప్పుడు వచ్చిన రిజల్టెంట్ ఒకటి ఉంటుంది కదా, ఆ చేతనత్వం ఏదైతుందో, ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని ఆత్మకు సమర్పించాలి. అప్పుడు మూడో గుణులు కలిసినట్టు ఇది ధ్యానంలో అవుతుంది. ఇక్కడ వేడి గురించి చెప్పుకున్నాం చూసారా, గురువు గారు సూర్య ఉపాసనలో ఆ సూర్యుల్లో ఉన్న వెలుగు కాదు వేడిని పట్టుకోండి అంటారు. మాస్టర్ సివివి గారు సన్ మెడిటేషన్ అవి చేస్తున్నప్పుడు ఆయనకి ఒత్తుగా ఉన్న జుట్టు మొత్తం ఊడిపోయి బట్టల్లాగా అయిపోయింది, అలాగే తెల్లగా అయిపోయింది. అంతకుముందు వరకు నల్లటి జుట్టు, ఒత్తు జుట్టు ఉండేది. ఎప్పుడైతే అది చేశారో మొత్తం బాడీలోంచి జుట్టు అంతా తలమించి ఊడిపోయింది, తెల్లగా అయిపోయింది. ఆయన నుంచి ఏ రకమైన దుర్గంధం లేకుండా ఎప్పుడు సువాసన వెదజల్లే చక్కటి పెర్ఫ్యూమ్ బాడీ నుంచి ఎప్పుడూ రావడం మొదలు. అవన్నీ కూడా ఈ సెంట్రల్ స్పిరిచువల్ సన్ ఎవరైతే ఉన్నాడో ఆయనలో ఉన్న వేడి సౌర కుటుంబం మొత్తానికి సమృద్ధినిస్తుందో, ప్రాణశక్తిని పంచుతుందో, ఆ వేడిని ఆయనలోకి ఆహ్వానించారు. ఆహ్వానించేసరికి మార్పంత వచ్చింది. అలాగే మనం కూడా సూర్యుడు గాయత్రి మంత్రం ద్వారా ఆ సవితృమండల అంతర్గతవత్ అయిన భర్గ తేజస్ ఏదైతే ఉందో ఆ వేడిని నాలోకి ఆహ్వానిస్తున్నాను అంటే మనలో కూడా మన ఒంట్లో వేడి గుర్తుంది. తట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా. ఆ వేడి గుర్తే ఏం చేసేవారంటే కావేరీలో మునగమనేవారు ఆయన వెళ్ళి ఈ సాధన చేస్తుంటే ఒళ్ళు అంతా వేడి వచ్చేస్తే జనాలకి కావేరిలో చల్లని నీళ్ళలో మునిగి వచ్చి అలా చేయండి అంటే. అలాగే టిబెట్లో లామాస్ వాళ్ళ డిసైబుల్స్ కూడా చెప్తారు అంత రగ్గు, ఒక రెండు అంగుళాలు మూడు అంగుళాలు మందం ఉన్న రగ్గు నీళ్ళలో తడిపేసి ఒంటి మీద వేసుకుంటే అది ఆరిపోవాలి, అలాగే వాళ్ళ ఒంట్లోంచి వేడి రావాలి, అలా చేయిస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం, వేడిని పట్టుకోవడం అనేది సాధన. ఆ వేడి మన దగ్గర బ్రహ్మాండంగా ఉంటే క్లీన్ సెంటర్ దాంట్లో, అలాగే వెన్నుపూసలో కంజెషన్స్ ఇలాంటివన్నీ సర్దుకుంటాయి. వెన్నుపూసలో కంజెషన్స్కి మటుకు ఆసనాలు అవి చేయాల్సిందే. లోపల ఈదరిక్ బాడీలో జరగాల్సినవి సాధన వల్ల వస్తాయి. ఇదంతా ఏ ఇప్పటి వరకు చెప్పుకున్నది ఏదైతే ఉందో ఆ మూడు రకాల ప్రీవియస్ సిస్టంలోనేమో యాక్టివ్ ఇంటెలిజెన్స్, ఇప్పుడేమో కాస్మిక్ లవ్. కాబట్టి ఈ కాస్మిక్ లవ్ అంటే ఈ విశ్వవ్యాప్తమైన పరమ ప్రేమ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం వ్యక్తపరచాలి. ఎప్పుడైతే వ్యక్తుల మధ్య ప్రేమ ఉందో అప్పుడు ఏమవుతుందంటే భేదాభిప్రాయాలు అన్ని పోతాయి. ఈ ప్రస్తుత సోలార్ సిస్టమ్కి ఈ పావక, పవమాన, శుచి, అగ్ని మూడింటిని కలపడం అనేది ముఖ్యమైన కార్యక్రమం. దాని ద్వారా వ్యక్తమయ్యేది ఏంటంటే కాస్మిక్ లవ్. ఈ ఎక్కడెక్కడ ఉంటాయి ఈ ఇంటర్నల్ అఫైర్స్, ఇవరకు మళ్ళీ చెప్పుకుంటున్నాం ఎన్నిసార్లు చెప్పుకున్నాం, అవి ఏంటంటే ఒకటి సన్ను, రెండు ప్లానెట్, మూడు మ్యాన్, నాలుగు ఆటం. అంటే అడవులో ఏది ఉందో బ్రహ్మాండంలో అదే ఉంది. అడవులో ఉన్నది మనిషిలో, మనిషిలో ఉన్నది గోడంలో, గోడంలో ఉన్నది సూర్యుడు. ఇన్నిట్లో కూడా ఈ మూడు ఫైర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఈ మొత్తం దేంట్లోంచి వస్తుందో ఈ సన్ కానీ, ప్లానెట్ కానీ, మ్యాన్ కానీ, ఆటం కానీ, ఇవన్నీ దేంట్లోంచి వస్తున్నాయంటే సవిత ప్రసవిత, సవిత అనే మహాశక్తి నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. పుడుతూ దాంట్లో ఈ మూడు అగ్నులు ఉంటున్నాయి. కాబట్టి ఈ మూడు అగ్నులు ఎక్కడెక్కడెక్కడ పనిచేస్తున్నాయో అవన్నీ పుట్టడానికి, వాటిలో ఇవన్నీ పనిచేయడానికి మూలం ఎవరు అంటే సవిత. కాబట్టి గాయత్రి మంత్రం యొక్క విశిష్టత మనం గుర్తుపెట్టుకుంటూ ఈ సవిత నుండి వచ్చే ఈ శక్తి తరంగాలు మూడు రకాలుగా వ్యక్తమవుతాయి. మళ్ళీ అదేంటంటే డివైన్ సబ్స్టెన్స్, అంటే మనం అనుకుంటున్న పదార్థం కాకుండా మహాపరానిర్వాణ వాటిల్లో కూడా పదార్థం ఉంటుంది. అది ఎలాంటిదో అలాంటి దాన్ని మనం డివైన్ సబ్స్టెన్స్, మూల ప్రకృతి, అది ఒకటి వస్తుంది. ఆకాశం అంతర్గతమైన వేడితో కూడిన పదార్థం అన్నమాట. అక్కడి నుంచి రెండవది వస్తుంది, అదేంటంటే విద్యుత్, ఎలక్ట్రిసిటీ. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అలాంటి ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీని ఒక గుర్తుగా చెప్పుకుంటే, అంటే ఒక మనిషికి మూడంత, ఇప్పుడు భీముడు ఉన్నాడు 1000 ఏనుగులు బలం అన్నాడు, అలాగైతే భీముడికి 1000 ఏనుగులు బలం అన్నారు. అలాగే ఈ విశ్వం అంతా కూడా ఒక మహాపురుషుడు అనుకుంటే ఆయన యొక్క శక్తిని విద్యుత్తు అంటారు. అలా గుర్తుపెట్టుకుంటాం. అదైన తర్వాత రకరకాల కిరణాలు, రకరకాల కిరణాలు అంటే పదార్థం నుంచి వచ్చే కిరణాలు. సైంటిస్టులు ఎలా పట్టుకున్నారు, ఎక్స్రే, గామా, బీటా, ఆల్ఫా, ఇలాగ కొన్ని కిరణాలని పదార్థం నుంచి వస్తున్నవి సైంటిస్టులు పట్టుకున్నారు. అలాగా రకరకాల కిరణాలు వీటిల్లోంచి ఎమినేట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ పదార్థాన్ని ప్రభావితం చేస్తాయి, అంతే తప్ప మనస్సుని ఆత్మని ఏమి చేయలేవు. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ వీటిల్లో ఉన్న ఈ ఫిజికల్ మ్యాటర్ మీద ఏ ఫైర్ అయితే పనిచేస్తుందో, ఈ ప్రాణం పనిచేస్తుందో, ఇది పదార్థం మీదే పనిచేస్తుంది. ప్రాణం పదార్థం మీదే పనిచేస్తుంది, మనసు మీద కాదు, అలాగే ఆత్మ మీద కాదు అని గుర్తుపెట్టుకున్నాం. అదైన తర్వాత ఇంకా ఇందాక సూర్యుడిలో లోపల ఒక బర్నింగ్ పాయింట్, అక్రమ వేడి ఉంటుంది, వేడి భగ 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 మంటుతూ ఉంటుంది. ఆ వేడి ఏదైతే ఉందో అలాంటిది భూమిలో కూడా ఉంటుంది. ఆ భూమిలో ఉన్న ఆ వేడి వల్లనే భూమి మీద జీవం ఉన్నది, లేకపోతే భూమి మీద మనుషులు కానీ చెట్లు కానీ ఏమి ఉండవు. అలాంటిది చంద్రుడిలో లేదు కాబట్టి అది డెడ్ ప్లానెట్. సో ఇంటర్నల్ ఫైర్ ఏదైతే ఉందో, దాన్ని ప్రొడ్యూస్ చేసి హీట్ ఏదైతే ఉందో, ఆ వేడిని మనం పట్టుకుంటే, సూర్యోపాసన ద్వారా మనం వేడిని పట్టుకుంటే మన చెట్టు కూడా జీవం ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. ధర్మరాజు ఎక్కడున్నాడు అంటే, ధర్మరాజు ఎక్కడ వర్షాలు కురుస్తుంటే, ఎక్కడ సస్య సమృద్ధి ఉంటే, ఎక్కడ పాడి పంటలు బాగుంటే, ఎక్కడ శాంతిగా ఉంటే అక్కడ ధర్మరాజు ఉన్నట్టు గుర్తు, వెళ్ళి వెతకండి అని చెప్తాడు. అంటే ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఎవరు ధర్మరాజు? ధర్మరాజు దగ్గర ఏముంది అప్పుడు? ఏదైతే ఆత్మస్వరూపుడైన సూర్యుడిలో మహాప్రాణంగా ఆ వేడిని ప్రొడ్యూస్ చేసే ఒక కేంద్రంగా, శక్తి కేంద్రంగా, అగ్నిని ఉత్పత్తి చేసే కేంద్రంగా ఉన్నదో, అలాంటి కేంద్రమే ధర్మరాజులో కూడా ఉంది. కాబట్టి ఆయన చుట్టూ ఎప్పుడు సమృద్ధి ఉంటుంది, అప్పుడు సస్యశ్యామలంగా ఉంటుంది. మనం కూడా సాధన చేస్తే అలాగే అవుతాం. అది ఎంత చెప్పుకునే దానికోసం, మనం కూడా సాధన చేసుకోవడానికి, మనం కూడా అలాంటి ఉన్నత స్థితికి ఎదగడానికి ఏం చెయ్యాలో క్లూస్ చెప్తున్నారు ఇక్కడ శాస్త్రజాలకులు గారు. ఇంకా మనిషిలో ఎక్కడ ఉంటుంది ఈ ఫైర్ బై ఫ్రిక్షన్? ఏదైతే బాడీ హీట్, తర్వాత లేటెంట్ హీట్, ఇంకోటి యాక్టివ్గా ప్రాణంగా పనిచేస్తున్న ఈ సృష్టి మొత్తం ఉన్న పావకాగ్ని మనిషిలో ఎక్కడ ఉంటుందంటే మూలాధారంలో ఉంటుంది. ఈ మూలాధారంలో పనిచేస్తున్న, అలాగే మనసులో పనిచేస్తున్న, అలాగే ఆత్మలో పనిచేస్తున్న ఈ ఫైర్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనం యజ్ఞంలో పరమ పూజ్య గురుదేవులు మనకు వీటిల్ని జోడించారు. ఈ కాస్మిక్ ఫైర్లో చెప్పిన విషయాల్ని యజ్ఞంలో జోడించారు. యజ్ఞంలో ఎక్కడ ఉంటాయంటే మూడు ఆచమనాలు ఉంటాయి. ఆ మూడు ఆచమనాల్లో మొట్టమొదటి ఆచమనం ఏం చేస్తాం, ఎర్రటి ఎరుపు రంగు మనం తీసుకునే మొట్టమొదటి అమృత వస్త్రణమసి స్వాహ, అమృతాభిధానమసి స్వాహ, ఓం సత్యం యశశ్రీ మహిశ్రీ శ్రేయదాం స్వాహ అని మూడు ఆచమనాలు చేస్తాం. దాంట్లో మొదటి ఆచమనం చేసుకుంటే చేతిలో నీళ్లు తీసుకుని ఎర్రటి ఎరుపు రంగు ఆ నీళ్ళల్లంతా నిండి ఉందని అనుకుని మనం ఆ మొట్టమొదటి మంత్రం చెప్తూ ఆచమనం చేస్తే ఏమవుతుందంటే, మూలాధార చక్రం మీద మనం మనస్సు పెట్టుకుని మొదటి ఆచమనం చేయాలి. ఇక్కడ మూలాధార చక్రంలో ఏముందని చెప్పుకున్నాం, ఫైర్ బై ఫ్రిక్షన్లో ఉన్న యాక్టివ్ పార్ట్ అయిన ప్రాణం ఉన్నది. సో అలా చేస్తే ఏమవుతుందంటే, మనం మూలాధారం మీద మనసు పెట్టుకోగానే ఎర్రటి ఎరుపు మన కళ్ళకు కనిపిస్తుంది. ఎర్రటి ఎరుపు దేనికి గుర్తు అంటే మంచి ఎనర్జీ అనమాట, అమితమైన శక్తి ఇస్తుంది. నీరసం క్షణాల్లో పోతుంది. ఎందుకు అవుతుంది అలాగా? మూలాధారంలో ఉన్న ఆ ఫైర్స్ యాక్టివ్ అవుతాయి, అయ్యి ఏమవుతుంది, బాడీ అంతా కూడా మూలాధారంలో ఉన్న కుండలని ద్వారా ప్రాణశక్తి స్ప్లీన్కి అక్కడి నుంచి బాడీ అంతా వ్యాపిస్తుంది. అది మొదటి ఆచమనం. రెండో ఆచమనంలో ఏం చేస్తాం, మన మనసును ఎక్కడ ఉంచుకోవాలి, మణిపూర చక్రం మీద ఉంచుకోవాలి. ఉంచుకొని పసుపు రంగు ఆ చక్రంలోంచి బయటకు వస్తాం. ఎప్పుడైతే మణిపూర చక్రం దగ్గర జాగ్రత్తగా ఆలోచించాము, మన కళ్ళకి పసుపు రంగు కనిపిస్తుంది. ఆ పసుపు రంగుతో వీళ్ళు ఆచమనం చేస్తున్నాను తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనసులో మనసులో కూడా పదార్థం ఉంటుంది అనుకున్నాం కదా, దాంట్లో కూడా ప్రాణశక్తి మనసులో ఉన్న పదార్థం మీద ప్రభావం చూపిస్తుంది. మూడవ ఆచమనంలో విశుద్ధి చక్రంలో ఉంటూ నీలిరంగులో ఉన్నామని మనం ఆచమనం చేయాలి. ఓం సత్యం యశ శ్రీర్మయి శ్రీ శ్రీరామ్ స్వాహ. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే సద్భావనలు వస్తాయి మనకు. అప్పుడు ఈ మూలాధారం ఉన్న ఫైర్స్ మొత్తం కూడా మూడు రకాల ఛానల్స్ ద్వారా పనిచేస్తుంది. ఒకటి, ఎలాగైతే బయట ఆకాశంలో ఈ మహాప్రాణం విస్తరించి ఉండి ఆకాశంలో ఉన్న ప్రాణం అలా విస్తరించడం వలన భూమికి ఎప్పుడు ఒక ఉష్ణోగ్రత ఉంటుంది, మనిషికి ఎప్పుడు ఉష్ణోగ్రత ఉన్నట్టు వాతావరణ వివరాలు అంటాడు. మైనస్ ఇన్ని డిగ్రీలు లేదా ప్లస్ ఇన్ని డిగ్రీలు అని చెప్తూ ఉంటారు. ఆ డిగ్రీలు ఏవైతే అంతా వ్యాపించిన ఆకాశంలో అంతా వ్యాపించిన ప్రాణ యొక్క వేడి అది మనిషి శరీరంలో ఉష్ణోగ్రత లాగా కనిపిస్తుంది. అలాగే ఈ మనిషి శరీరంలో ఉన్న ఉష్ణోగ్రత ఏం చేస్తుంది, ఎందుకు ఉండాలి మనిషి శరీరంలో ఉష్ణోగ్రత అంటే, మనిషి శరీరంలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ చాలా పార్ట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకదానికొకటి లింక్ రావాలనుకోండి. ముఖ్యంగా నరాలకి బ్రెయిన్కి లింక్. ఈ నరాలకి బ్రెయిన్కి లింక్ ఏదైతే ఉందో అది నర్వస్ రెస్పాన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ రెస్పాన్స్. ఇవన్నీ మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్లే మనం ఇదంతా నడుపుకుంటున్నామని చెప్పి సైన్స్ ప్రకారంగా చెప్తారు. అంటే కళ్ళు చూస్తున్నాయి అంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మనం ఉన్నదంతా కూడా. ఈ ఎలక్ట్రిక్ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దేనివల్ల వస్తుందంటే నర్వస్ రెస్పాన్స్. నర్వస్ రెస్పాన్స్ అనేది ఈ ప్రాణం చేసే పనుల్లో ఒకటి. మూలాధారంలోనేమో ఫైర్స్గా ఉంది, అది మూడు రకాలుగా పనిచేస్తుంది మనలో. మూలాధారంలో ప్రతి మనిషి శరీరంలోనూ ప్రాణంగా ఉన్న ఈ ఫైర్ బై ఫ్రిక్షన్ మూడు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి శరీర ఉష్ణోగ్రత లాగా కనిపిస్తుంది, రెండు నర్వస్ రెస్పాన్స్గా ఉండి బ్రెయిన్కి నరాలకి కాంటాక్ట్ వచ్చేట్టు చేసి ఎలక్ట్రిక్ రెస్పాన్స్ వచ్చేట్టు చేస్తుంది. తర్వాత మూడోది ఏంటంటే ఈజరిక్ బాడీ ద్వారా ఈ శరీరం నిర్మాణం జరుగుతుంటే ఇదంతా కూడా మనకు బాడీ అంతా సర్క్యులేటట్టుగా చేస్తూ ఉంటుంది. దీంట్లో ఇదివరకు చెప్పుకున్నవి మళ్ళీ రిపీట్ అయినట్టుగా ఉంటాయి, కానీ సబ్జెక్ట్ అలాంటిది, దాన్ని మనం ఏం చేయలేము. ఇక్కడ అంతా కూడా ప్యూర్లీ ఈ ఈథరిక్ శరీరం ద్వారా ఏదైతే జరుగుతుందో అది ప్లానిటరీ ప్రాణ. ఇదంతా ప్యూర్లీ ఎనిమల్, అంతేగాని దీంట్లో స్పిరిచువల్ అనేది కనబడుతుంది. ఎనిమల్ మ్యాగ్నటిజం అంటాం, అంటే మనిషి ఒక్కొక్కటి మ్యాగ్నటిజం ఉంటుంది, అది ఎనిమల్ మ్యాగ్నటిజం తప్ప స్పిరిచువల్ మ్యాగ్నటిజం కాదని చెప్పడానికి చెప్తున్నారు ఇక్కడ. ఇది అంతా అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇందాక ఒక చిన్న పాయింట్ అంటే చిన్నది కాదు, దాంట్లో ఒక మాట చెప్పుకున్నాం. క్రిందటి సోలార్ సిస్టంలో ఇలా ఉంది, ఇప్పుడు సోలార్ సిస్టంలో ఇలా ఉంది. సో సోలార్ సిస్టమ్ ఏంటంటే అది కూడా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులని మూడు ఉన్న ఆ భగవంతుడి వ్యక్త రూపంలో ఉన్న వాటిల్ని మేనిఫెస్ట్ చేయటానికి ఇదివరకు ఇచ్చాశక్తి పనిచేసింది, దాంట్లో కొన్ని జరిగాయి. ఇప్పుడు ప్రేమ జ్ఞానశక్తి పనిచేయాలి. దీనికి చిన్న టేబుల్ ఉంది, అది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అదేంటంటే ఇప్పుడే మూడు రకాల అగ్నులు చెప్పుకున్నాము, పావక పావమాన శుచి అని, అవి అవన్నీ కూడా యాస్ట్రల్ మెంటల్ ప్లేన్స్లో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ థర్డ్ లాగోస్లో జరుగుతాయి. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ ఆయన డొమైన్లో జరుగుతాయన్నమాట. అంటే క్రియాశక్తిలో జరుగుతాయి. ఇక్కడ ఈ సృష్టికి సంబంధించిన ఒక వివరం ఏంటంటే, మొట్టమొదట ఉన్నది నిర్గుణ పరబ్రహ్మ, అక్కడ ఏం లేవు, ఏమీ తెలియదు దాని గురించి. దాని తర్వాత పరబ్రహ్మం వ్యక్తం అవ్వాలనుకున్నాడు, దాన్ని సగుణ పరబ్రహ్మ, సగుణ బ్రహ్మ. ఈ సగుణ బ్రహ్మలో మళ్ళీ ఇచ్ఛా, జ్ఞాన, ప్రేమ, క్రియాశక్తులు అనేవి మూడు వస్తాయి. ఈ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఈ మొత్తం అంతా సృష్టి ఏడు రకాలుగా వ్యక్తీకరించబడుతుంది. ఏడు రకాలుగా ఒకటి బయటికి రావాలంటే అక్కడ పనిచేసే శక్తి పేరు సరస్వతి. పావకాన సరస్వతి వాజేభిర్ వాజినీమకి ధీనామవిత్రియవతు అని ఒక మంత్రం ఉంది. ఈ ఒకటి ఉన్నదాన్ని వేడుగా చేసే శక్తి సరస్వతి. ఒక్కటే సృష్టి మొత్తం ఏడు రకాలుగా రావాలంటే ఆ ఇచ్ఛాశక్తి ఒకటే, జ్ఞానశక్తి ఒకటే, క్రియాశక్తి ఒకటే, కానీ దాని ద్వారా వ్యక్తమైన సృష్టి మొత్తం ఏడుగా ఉంటుంది. అలా ఏడు చేయటం అనేది, ఒకదాన్ని ఏడు చేయటం అనేది సరస్వతి శక్తి, అలా పనిచేస్తుంది. సో అవ్యక్త పరబ్రహ్మ నిర్గుణుడు, వ్యక్త పరబ్రహ్మ సగుణుడు. ఆ సగుణుడిలో ఇచ్ఛా, జ్ఞాన, ప్రేమ, క్రియాశక్తులు ఉన్నాయి. అవి సృష్టిగా కనిపిస్తున్నప్పుడు మటుకు ఏడుగా ఉంటాయి, ఇంతవరకు తెలుసుకుంటాం. అదైన తర్వాత ఈ క్రియాశక్తి అనేదాన్ని మనం పాస్ట్, ఇదివరకు జరిగిపోయింది అనొచ్చు. అదేంటి ఇదివరకు జరిగిపోవడం ఏంటి, ఇప్పుడు లేదా క్రియాశక్తి? ఇప్పుడు కూడా ఉంది, ఎప్పుడు ఉంటుంది. అంటే స్కూల్లో చేరామనుకోండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, టెన్త్ క్లాస్ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆ స్కూల్ వదిలేసి మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ అలా ఎలా వెళ్తామో, ఇది వరకు ఈ సృష్టి నడుస్తున్న మొదటి సోలార్ సిస్టమ్ అంతా కూడా పాస్ట్ అనుకుంటే, దాంట్లో ఈ క్రియాశక్తి, హార్ట్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద ప్లానెట్ ఏదైతే ఉందో, దాంట్లో పదార్థం, మెయిన్గా పదార్థానికి సంబంధించినంతా కూడా ఏ ఫైర్ బై ఫ్రిక్షన్ పనిచేసిందో అదంతా పాస్ట్. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు ప్రజెంట్ సోలార్ సిస్టమ్ పరమాత్మ యొక్క దివ్యమైన ప్రేమని వ్యక్తం చేయటము, పదార్థం ద్వారా పరమాత్మ యొక్క దివ్య ప్రేమను వ్యక్తం చేయటం అనే ప్రణాళిక ప్రస్తుత సోలార్ సిస్టమ్కి ఉన్నది. ఇది మనం ప్రస్తుతంగా అంటే ప్రజెంట్లీ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే వర్క్ ఇది అనమాట. కాస్మిక్ లవ్ అనే దాన్ని మనం సాధించాలి ప్రతి ఒక్కరు. తర్వాత వచ్చేది ఫ్యూచర్లో వచ్చేది ఇచ్ఛాశక్తి. ఆ ఇచ్ఛాశక్తిని మనం ఇప్పుడు అంతగా వాడలేము. ఇచ్ఛాశక్తిని పవర్ ఆఫ్ సింథసిస్, శంబళ అంటాం. శంబళ ఇప్పుడు వాడుకునేంత డెవలప్ అవ్వలేదు మనం. మాస్టర్ శంబళ శక్తిని దించారు, అది ఎప్పటికో ఎవరికో ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడటానికి ఇప్పుడే ఆయన బీజాలు వేసి ఉంచారు అనాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకు లవ్, విజ్డమ్ మనం పెంచుకు తీరాలి. ఈ మూడు రకాల కూడా, ఈ మూడు రకాలంటే క్రియాశక్తి, జ్ఞానశక్తి, జ్ఞానం, ఇచ్ఛాశక్తి, ప్రేమ, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు కూడా మూడు రకాల ఫైర్స్గా పనిచేస్తున్నంతా కూడా డివైన్ సబ్స్టెన్స్ మీద పనిచేస్తాం. పనిచేస్తూ జీవుడు అంటే, జీవుడు అంటే మనందరం జీవులు, మనకొక మనసు ఉంది, మనకొక శరీరం, మనకు ప్రాణం ఉంది, ఇలాగ మనం జీవులు, మనకి ఇవన్నీ ఉంది. అలా జీవుడు రావాలంటే ప్రేమ, ఇచ్ఛ ఈ రెండు పనిచేయాలి. ప్రేమ, ఇచ్ఛ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఈ రెండు కలవటం వల్ల జీవుడు అనేది వస్తుంది, జీవుడు అనేవాడు వస్తాడు. మీరు అందరికి, మీ అందరి దగ్గర కాస్మిక్ ఫైల్ ఉంది కదా, దాంట్లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ ఉంది, అలాగే ఒక టేబుల్ ఉంటుంది, మెడిటేషన్ చార్ట్ ఉంటుంది. వాటిలో చూశారంటే ఆ పైన అనుపాదక ఆది, ఆ పైన అనుపాదక, అనుపాదకలు ఏమి ఉండదు, ఖాళీ ఉంటుంది, దాని కింద ఆది ఉంటుంది. దాంట్లో విల్లు, విజ్డమ్, లవ్ అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అక్కడి నుంచి కిందకు వస్తే ఆత్మబుద్ధి, మనసు ఉంటుంది. అక్కడి నుంచి మూడు గీతలు వస్తాయి. ఆ మూడు గీతలు మన ఆత్మలో ఒకటి, మన మనసులో ఒకటి, మన బుద్ధిలో ఒకటి పాయింట్స్ అలా దిగుతూ ఉంటాయి. అవి చిత్త చివరిగా మన భౌతిక శరీరంలో ఈ దేహంలో ఎక్కడ ఉంటాయో అవన్నీ చూపిస్తాయి. ఆ చార్ట్ని జాగ్రత్తగా చూడండి. చూస్తే జీవుడు అనేవాడు ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ లవ్ అండ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. దీని ద్వారా క్రియాశక్తి, ప్రేమ వల్ల ఇచ్చాశక్తి వల్ల క్రియాశక్తి వ్యక్తం అవ్వాలి. మాస్టర్ జగజ్జనని మహాయోగీశ్వరి దేవిని చూశాను నేను అని మనకు ఆ ధ్యాన విధానం ఇచ్చారు. భూగోళం మీద నుంచుంది ఆవిడ, ఆకుపచ్చ మొట్టమొదటి మధ్యలో ఉంది ఆకుపచ్చది శరీరం, మిగతా అంతా మిగతా రంగులు ఇటు ఇటు ఉంది. ఆకుపచ్చ దేనికి గుర్తు అంటే ప్రీవియస్ సోలార్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్ ఇంటెలిజెన్స్ క్రియాశక్తి దానికి గుర్తు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే యోగశక్తి నేను వాడుతున్నానని మాస్టర్ చెప్తారు. ఈ యోగశక్తి మనకు వ్యక్తం అవ్వాలంటే మనలో ప్రేమ ఇచ్చే ఉన్నారు. అంటే జగజ్జనని మహాయోగేశ్వరి దేవి మనం కరెక్ట్గా ధ్యానం చేయగలగాలి అంటే మనలో ప్రేమ ఉండాలి. ఎవరి మీద? ఈ సంపూర్ణ మానవాళి మీద ఉండాలి. అలాగే మనలో ఇచ్చ ఉండాలి. ఏ ఉండాలి? గురువు పని చేయాలని ఇచ్చి ఉండాలి. ఏ కూర్చోబడితే ఆ ఇచ్చి ఉండకూడదు. ఈ రెండు చేస్తే అప్పుడు మనకు జగజ్జనని మహాయోగేశ్వరి దేవి పలుకుతుంది తప్ప వేరేగా కాదు. అలాగే మహాలక్ష్మి సాధన ఇచ్చినా ఆవిడ చేతిలో ఆయుధాలు మొత్తం 7 7 14 ఇచ్చి 14 ఆయుధాల్లో ఇచ్చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, ఇది చేస్తే ఇది, అలా ఆయుధాలు ధ్యానం చేయండి అని చెప్పినా వాటి యొక్క రిజల్ట్ రావాలంటే మనలో ఖచ్చితంగా సంపూర్ణ మానవాళి మీద ప్రేమ ఉండాలి. అలాగే భగవంతుడు లేకపోతే గురువే భగవంతుడు, భగవంతుడే గురువు, ఆయన యొక్క ప్రణాళిక నా ప్రణాళిక అనుకొని పనిచేసే సంకల్పం ఉండాలి. ఈ రెండు కలిసినప్పుడు రిజల్టెంట్ ఫ్యాక్టరీ సోల్ అంటే జీవుడు అన్నప్పుడు, అప్పుడు అరవిందులు చెప్తారు ద సైకిక్ బీయింగ్, వాడు బయటకు వచ్చి పనిచేయడం మొదలెడితేనే స్పిరిచువల్ సాధన, లేకపోతే ఏం లేదని. అందుకని మనం విస్తృతంగా స్వాధ్యాయం చేసుకోవాలి. చేసుకుంటే అసలు ఏం చెయ్యాలి అనేది మనకు ఎక్కడో చోట మనకు నచ్చిన పాయింట్ కనిపిస్తుంది, అది పట్టుకుంటాం. పట్టుకున్న తర్వాత దాని మీద మనకు ఇంట్రెస్ట్, దాని మీద మనకు డివోషన్, దాని మీద మనకు ప్రేమ కలుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద, ఆ జ్ఞానం మీద కలిగిన తర్వాత ఇది చెయ్యాలి ఇది చెయ్యాలని ఇచ్చి కలుగుతుంది. ఈ రెండు కలగటం వల్ల జీవుడి యొక్క ఆత్మ సాధన పదం ఏదైతే ఉందో అది మొదలవుతుంది. అంతవరకు మొదలు కాదు. సో స్వాధ్యాయన్న ప్రమదితవ్యం, స్వాధ్యాయం ఎప్పుడు మానకు, మానకుండా ఎందుకు చదవాలి? గురువు గారు రోజుకి 88 పేజీలు చదివేవారు అని రాశారు, మీరు 80 లైన్లు చదువుతున్నారా అని అడిగారు మాస్టర్. అది అందుకని ప్రేమ ఇచ్చా. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే 4th రౌండ్లో 4th గ్లోబ్లో ఉన్నాం కాబట్టి క్రియాశక్తి యొక్క అగ్ని ఏదైతే ఉందో కాస్మిక్ మైండ్ యాజ్ విల్ ఆర్ పవర్ దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రకంగా మనం ఈ ప్రస్తుత సోలార్ సిస్టమ్కి గోల్ అయిన కాస్మిక్ విల్ని తెలుసుకోవాలంటే మనలో పావకాగ్నిని తెలుసుకోవాలి, మనలో పవమానాగ్నిని తెలుసుకోవాలి. ఈ రెండింటిని సూచి అనే ఆ అగ్నిలో కలపాలి. అదే ఇంకో భాషలో చెప్పాలంటే మనలో ఉన్న ప్రాణాన్ని మనస్సులో కలపాలి. ఈ రెండింటిని మనస్సులో కలిసిన ప్రాణం ఉన్న ఆ మొత్తాన్ని ఆత్మలో కలపాలి. ఆత్మని పరమాత్మకు సమర్పించాలి. పరమాత్మే గురువు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. దీనికి కాస్మిక్ ఫైర్లో ఏం చెప్పారంటే మాస్టర్ జ్వాలాకులు గారు, ఈ 3 రకాల అగ్నులు కలవటం, ఈ 3 రకాల అగ్నులు ఒక్కటవటం, 3 కిరణాలు ఒక్కటవటం. 3 కిరణాలు ఏంటంటే ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే. అలాగే ఫైర్ బై ఫ్రిక్షన్, సోలార్ ఫైర్, ఎలక్ట్రిక్ ఫైర్, ఈ 3 అగ్నులు 3 కిరణాలు ఒక్కటవటం. ఇవన్నీ కూడా దేని వల్ల వస్తాయంటే ఈ 3 లాగోయిస్. 3 లాగోయిస్ అంటే గురువు, ఎందుకంటే గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే కదా, త్రిమూర్త్యాత్మకమే కదా గురువు. కాబట్టి ఆ గురువు యొక్క సహకారంతో, ఆయన యొక్క అనుగ్రహంతో మనలో కాస్మిక్ లవ్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ రకంగా మనం ప్రస్తుతం ఉన్న ఈ సోలార్ సిస్టానికి సంబంధించిన ఆ విశ్వప్రేమ స్వరూపులుగా అందరం మారాలి. భూమిపై స్వర్గావతరణ జరగాలి. మనం మారితే యుగం మారుతుంది అని గురుదేవులు చెప్పిన వాక్యాన్ని మనం 100% పాటించి భూమిని స్వర్గంగా మార్చడం, సత్యయుగాన్ని స్థాపించడం అనే కార్యక్రమంలో మనం పాలు పంచుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు పరమపూజ్య గురుదేవులు, పరమవందనీ మాతాజీ, దాదా గురుదేవులు, ఇదంతా వీరున్నారు అని మొట్టమొదటిగా మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించిన మన ప్రేమస్వరూపులైన మాస్టర్ రామకృష్ణ గారికి శతకోటి నమస్కారాలు చెప్పకూడదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీ మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవతు. కాలే వర్షదు వర్తిన్య పృథ్వీ సస్యజాలిని ఏదోయం శోభరయుతం బ్రాహ్మణా సంత నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతో నిరామయా సర్వే భద్రాణి వస్సంతు మాతస్సు దుఃఖమాప్నయ పౌత్రా పుత్రిణస్సంతు పుత్రిణస్సంతు పౌత్రిణ నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాంశం ఓం శాంతి 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 అసతో మా సద్గమయ తమసో మా యోజిర్గమయ మృత్యోర్మామృతంగమయ ఓం స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థమా సువ్యవస్థంగమయ ఓం శాంతి 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 సర్వం శ్రీ గురుబ్రహ్మార్పణమస్తు.